My Media, the voice of India. My Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే వినల్ గారి చిత్రం బలారే విచిత్ర కార్యక్రమం ఆగస్టు 14, 2018 ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: All the opinions, views in the following program, either expressed or implied, are solely of the host and do not necessarily reflect the views and opinions of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors, and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased, and hence listeners' discretion is advised.
మైండ్ మీడియా శ్రోతలకి శుభస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. ప్రపంచం ఎంత దారుణంగా తయారైందంటే, ఇది ఆన్ నెగటివ్ సెన్స్ చెప్పట్లేదు. అంటే టెక్నాలజీ బాగా పెరిగింది కాబట్టి అని మనం ఆల్మోస్ట్ నెలలో ఒక 1/3 rather 2/3 డేస్ మనం ఇదే అనుకుంటూ ఉంటాం కదా. దాంట్లోనే ఇంకా వింత పోకడలు ఎప్పుడు పోతూనే ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ దీనికి బలయ్యేది పిల్లలు లేకపోతే టీనేజర్స్ అయినప్పుడు మనకి చాలా బాధేస్తూ ఉంటుంది. అరే ఇంకా ఇప్పుడు ఒక కొత్త ఎక్విప్మెంట్ ఆర్ ఒక కొత్త గ్యాడ్జెట్ ఏదైనా కొంటే మనకన్నా ఎక్కువ మన పిల్లలు దాన్ని ఎక్కువ తొందరగా ఆపరేట్ చేయడం నేర్చుకోవడం కానీ, లేకపోతే దాంట్లో కొత్తగా ఎక్స్ప్లోర్ చేయడం కానీ, దీంట్లో ఇది తెలియదా నీకు, ఇది ఉంది అది ఉంది అని చెప్తూ ఉంటారు. అది ఫ్రెండ్స్ ప్రభావం అనుకోండి, లేకపోతే వీళ్ళే స్వతహాగా వీళ్ళకున్న ఇంట్రెస్ట్ వల్ల కానివ్వండి, లేకపోతే ఈ రివ్యూస్ అవి చూస్తూ ఉంటారు, అన్బాక్సింగ్ చూస్తూ ఉంటారు కదా, దాని ద్వారా కానివ్వండి. గ్యాడ్జెట్స్కి పిల్లలకి అవినాభావ సంబంధం ఉంది. ఇదివరకంటే ఈ ప్లే ఏరియాస్ అవి ఇవి ఉండేవి, కాస్త ఎక్కువగా గ్రౌండ్లో ఆడుకునేవాళ్ళు కానీ, ఇప్పుడు ఎవరైనా సరే ఏది ఆడాలన్నా కూడాను ఇదిగో అన్నీ మొబైల్లోనే. ఫుట్బాల్ నుంచి మొదలు పెడితే క్రికెట్ దాకా, రేసింగ్ నుంచి మొదలు పెడితే అన్నీ. ఇంకా ఇప్పుడు కొత్తగా PUBG అని ఒకటి వచ్చింది, అసలు అది ఎంత విపరీతంగా ఆడుతున్నారంటే, అట్లా జట్లు జట్లుగా ఉండిపోయి వీళ్ళ శక్తి సామర్థ్యాలను చూపించి పక్కన వాడిని చంపడం, మన వాళ్ళే చచ్చిపోవడం, కొన్ని గ్యాంగుల్లో ఒక గ్యాంగ్ మెయింటైన్ చేయడం, రకరకాలు. అది నాకు కరెక్ట్గా దాని గురించి పెద్ద తెలీదు, బట్ స్టిల్ ఇప్పుడు అది ట్రెండింగ్ గేమ్ అని మాత్రం అంటున్నారు. హవెవర్, ఇలాంటి గేమ్స్ ఆడడం మొదలుపెట్టిన తర్వాత ఎప్పుడైతే ఫిజికల్ స్ట్రెయిన్ అనేది తగ్గి కొంచెం ఈ చేతులు వేళ్ళకి మాత్రమే పని చెప్పేటట్టుగా ఎక్కువగా ఏదైతే గ్యాడ్జెట్స్ వీళ్ళు బాగా అలవాటు పడిపోయారో, దాంతో ఏంటంటే పిల్లల్ని ఎక్కువ టార్గెట్ చేసుకుంటూ TGA ఎక్కువ, అసలు టార్గెట్ గ్రూపే పిల్లలుగానే పెట్టుకుంటున్నాయి కొన్ని సంస్థలు. బీట్ మొబైల్స్, ప్రత్యేకంగా సెల్ఫీ మొబైల్స్ అని కానీ, గేమింగ్ మొబైల్స్ అని కానీ, గేమింగ్ ల్యాప్టాప్స్ వస్తున్నాయి. ఎవరైనా సరే ల్యాప్టాప్ని దేనికి వాడతారు? హార్డ్లీ ఇప్పుడు ఎంత గొప్పగా ఉద్యోగాలు చేసేవాళ్ళు కానివ్వండి, ఇంకా ఏదైనా సరే చదువుకునే వాళ్ళు కానివ్వండి, ఆఫీస్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అవి ఇవి అన్నీ వచ్చేట్టుగా చూసుకుంటారు తప్ప, గేమింగ్ కానీ స్పెషల్గా హార్డ్ డ్రైవ్ కానీ లేకపోతే మన ఈ ర్యామ్ రామ్ ఇవన్నీ కూడాను వాటికి యాక్సెసిబుల్గా ఉండేట్టుగా చేస్తున్నారంటేనే మీకు అర్థం కావాలి. మరి ఇన్ని గేములు ప్లేస్టోర్లో చూసుకుంటే మీకు కొన్ని కొన్ని అయితే అసలు ఇలా ఇట్లా స్టార్ట్ చేసిన వెంటనే విపరీతమైన క్రేజ్ వచ్చిన గేమ్స్ ఉన్నాయి. లైక్ క్యాండీ క్రష్ కానివ్వండి, తర్వాత ఈ బబుల్ బ్లాస్టర్స్, రకరకాలు. కొన్ని ఆర్కేడ్ గేమ్స్ ఉంటాయి, కొన్ని పజిల్ గేమ్స్ ఉంటాయి, కొన్ని రేసింగ్ గేమ్స్ ఉంటాయి. అలాగే ఇప్పుడు Asphalt 9 అని చెప్పి కొత్తగా అసలు విపరీతమైన ట్రెండింగ్లో ఉంది అది. ఇలా ప్రతీది కూడాను అంటే గేమ్స్ పరంగా చూసుకుంటే కొన్ని మధ్యలో, ఆ మధ్య మనం మాట్లాడుకున్నాం కదా బ్లూ వేల్ గేమ్ అని అలా వచ్చింది అని చెప్పి, కొన్ని ప్రాణాంతక గేమ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ పోకమన్ గో కానీ, తర్వాత ఇదిగో ఇప్పుడు ఈ PUBG కానీ, ఇలాగా. అయితే మనకి ఈ మధ్య కొత్తగా ఇంకొకటి స్టార్ట్ అయింది, ఇది ఒక జార్డియన్లో పట్టుకుంది, అదే మోమో. ఇది మోమో అనేది నిజానికి ఒక గేమ్ కాదు, వాట్సాప్లో ముందు ఒక మెసేజ్ వస్తుంది. అసలు బ్లూ వేల్ ఛాలెంజ్నే మనం ఇంకా మర్చిపోలేదు. చాలా మటుకు ఏ పిచ్చి పిచ్చి టాస్కులన్నీ ఇచ్చేసి వాళ్ళ ప్రాణాంతకంగా ఇంకా వాళ్ళని మృత్యు అంచుల దాకా తీసుకెళ్లేట్టుగా తయారైంది అప్పట్లో అని చెప్పి తెగ మాట్లాడుకున్నారు దాని గురించి. అది ఇంకా పూర్తిగా మర్చిపోకముందే ఇప్పుడు ఇదిగో ఈ మోమో అని ఒకటి కొత్తగా భయపెడుతుంది. అయితే నేను ఇప్పుడు ఇది చెప్పి ఇంకా కొంచెం భయాన్ని క్రియేట్ చేయాలనుకోవట్లేదు. జస్ట్ యాజ్ ఐ సెడ్ వెన్ ఐ వాజ్ స్పీకింగ్ అబౌట్ దిస్ బ్లూ వెల్, అప్పుడు కూడా నేను అదే చెప్పాను. దీనివల్ల ఇంకా ప్యానిక్ సృష్టించడానికో భయాన్ని సృష్టించడానికో చెప్పట్లేదు. ఒకవేళ మీకు ఆల్రెడీ తెలుసుంటే జాగ్రత్త పడతారు. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకున్నాకైనా మీ పిల్లలకి మొబైల్ ఇవ్వకూడదు. ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఒకసారి ముందు వార్నింగ్ ఇవ్వడం మంచిది కాబట్టి తెలిసి ఉంటుందని చెప్తున్నాను. అయితే ఈ దీని స్పెషాలిటీస్ ఏంటి అంటే, ఈ గేమ్లో మీకు ఫస్ట్ అసలు అది గేమా ఏంటి అనేది మీకేమీ అసలు తెలియదు. ఒక భయం కోల్పోయేటట్టుగా ఉంటుందన్నమాట దాని ఫేసు. ఇంతింత పెద్ద పెద్ద కళ్ళు, విచిత్రమైన వికృతమైన ఆకారము, చెంపలేమో లోతుగా వెళ్ళిపోయినట్టు, ఇలా మొత్తం ఏదో మమ్మీ సినిమాలో లాస్ట్లో పురుగులు తినేసిన తర్వాత విలన్ ఉంటాడు చూసారా, చెంపలంతా లోతుకి వెళ్ళిపోయి నోరు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఇంత పెద్దగా, కొంచెం ఈ యానిమేటెడ్ మూవీస్లో ఉండే దయ్యాల్లాగా అట్లా ఉంటుందన్నమాట ఫేసు. ఆ ఫేస్ వరకే ఉంటుంది, ఇంకా బాడీ అంతాను అట్లా ఏం ఉండదు అసలు. అలాంటి ఒక పెద్ద పెద్ద కళ్ళతో ఉన్న ఒక విచిత్రమైన డీపీ ఉంటుంది, మోమో అని పేరు ఉంటుంది. ఫేస్బుక్ మెసెంజర్లో, వాట్సాప్లో, యూట్యూబ్లో, అన్ని రకాల సోషల్ నెట్వర్కింగ్ సైట్స్లో, సోషల్ మీడియాలో చాలా ఇప్పుడు ట్రెండింగ్గా ఉంది ఇది. ఇది ఎంత ఫాస్ట్గా గ్రో అవుతుందంటే ఈ గేమ్, అర్జెంటీనాలో ఫస్ట్ ఒక చిన్న పాపకి ఈ గేమ్ మెసేజ్ వచ్చింది. ఏమని వస్తుంది, ఫస్ట్ వాట్సాప్లో ఒక మెసేజ్ వస్తుంది, డీపీ ఇది ఉంటుంది, హాయ్ అని వస్తుంది. మనం మామూలుగా ఎవరో తెలియని వాళ్ళేమో అనుకుని కొంతమంది మీరు చూడండి కొన్ని విచిత్రమైన డీపీలు పెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది ఏమో ఈ సమంతాలు, నాగచైతన్యం ఇలాంటివి హీరోల గురించి కొంతమంది పెట్టుకుంటే ఫొటోస్, ఇంకొంతమంది నేచర్ పెట్టుకుంటారు, ఇంకొంతమంది వైల్డ్ యానిమల్స్ పెట్టుకుంటారు. అలాగా ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన టేస్ట్ ఉంటుంది అనుకుంటారు తప్ప ఎవరు కూడా ఇలా ఒక ఏదో విచిత్రమైన ఒక శాడిజం ఉన్నటువంటి గేమ్ స్టార్ట్ అవుతుందని ఎవరు అనుకోరు. ఎందుకంటే ముందు మామూలుగా మెసేజ్ పెట్టినప్పుడు అందరి కాంటాక్ట్ లిస్టు మన దాంట్లో ఉండాలనే రూల్ ఏం లేదు కదా. సో మేబీ మనం సేవ్ చేసుకోలేదేమో అని చెప్పి మనం రెస్పాండ్ అవుతాం. అయిన వెంటనే ఏమవుతుందంటే వాళ్ళకి ఒక లింక్ వస్తుంది. ఎవరు నువ్వు అని అడిగితే మోమో అని చెప్తారు. ఆ తర్వాత ఒక లింక్ వస్తుంది వాళ్ళకి, దాని మీద క్లిక్ చేయమంటారు. చేయకపోతే చేయకుండా ఉండరు, సాధారణంగా చిన్నపిల్లలు కాబట్టి ఏం పంపించారు, ఏదైనా గేమ్ లింక్ అని పంపించినప్పుడు ఓపెన్ చేస్తారు. దాంట్లో ఒక టాస్క్ ఉంటుంది, ఇఫ్ ఎట్ ఆల్ ఓపెన్ చేయకపోతే మీ మొబైల్కి విచిత్రమైన అసహ్యకరమైన వీడియోస్ వస్తాయి. అసహ్యం అంటే ఇక్కడ అది ఏ రేటెడా ఇంకోటి అని కదా, అసలు దాన్ని చూస్తేనే జుగుప్స, భయము అన్ని రకాలు కలుగుతాయి అన్నమాట, అంత దారుణంగా ఉంటాయి. ఇది మరి దీని గురించి చర్చించుకుంటున్నారు కాబట్టి సాధారణంగా ఫస్ట్ అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయింది ఏంటి అనే విషయానికి మనకి ఖచ్చితంగా డౌట్ వస్తుంది కదా. జపాన్లో ఉన్నటువంటి ఒక స్పెషల్ ఎఫెక్ట్స్ కంపెనీ, విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీ వాళ్ళు ఈ ఆకారాన్ని ఫస్ట్ వీళ్ళు రూపొందించారు. అయితే ఆ కంపెనీకి ఈ గేమ్కి అసలు ఎలాంటి సంబంధము లేదు, వాళ్ళు ఓన్లీ ఆ ఆకారాన్ని మాత్రమే చేశారు అంతే. ఈ గేమ్లో ఈ బ్లూ వేల్ లాగానే కొన్ని టాస్కులు ఉంటాయి. అవేంటంటే దానికి సంబంధించిన లింక్ అవన్నీ కూడా ఈ మోమో ప్రొఫైల్ పిక్ ఉన్న ఒక ఎవరో అన్నోన్ పర్సన్ ఒక అతను పంపిస్తూ ఉంటారు. వాళ్ళు ఇచ్చిన పనిని పూర్తి చేయాలి అని చెప్పి మీకు ఇన్స్ట్రక్షన్స్ వస్తూ ఉంటాయి. అయితే ఆ పని పూర్తి చేసిన తర్వాత మోమో గేమ్లో భాగంగా ఈ సోషల్ మీడియాలో దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ ఎట్ ఆల్ మీరు గనక వాళ్ళ ఆదేశాలను ధిక్కరిస్తే కొత్త కొత్త నంబర్స్ నుంచి భయంకరమైన వీడియోస్ పంపుతారు, బెదిరిస్తారు, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గేమ్ ఆడుతున్నటువంటి అర్జెంటీనాకు చెందినటువంటి ఒక 12 అమ్మాయి చనిపోయినట్లు ఫస్ట్ పోలీసులు అనుకున్నారు. అది ఇప్పటికీ కూడాను అది ఇంకా ధృవీకరించలేదు. అలా అని చెప్పి అమ్మాయికి ఏమో కనపడట్లేదు. తన వాట్సాప్లో దానికి సంబంధించినటువంటి చాలా చాలా వీడియోస్ తర్వాత పిక్స్ ఉండడం వల్ల అలాంటి ఒక నిర్ధారణకు వచ్చారు. అయితే చనిపోవడానికి ముందు ఈ గేమ్ ఛాలెంజ్కి సంబంధించిన ఒక వీడియోని తన ఫోన్లో తను షూట్ చేసినట్టు అక్కడ లోకల్ మీడియా ఆల్రెడీ రిపోర్ట్స్ ఇచ్చింది. సో ఈ సిచ్యువేషన్ మీద ఇంకా చాలా కొంచెం ఇన్వెస్టిగేట్ చేస్తే తెలిసింది ఏంటంటే, సోషల్ మీడియాలోనే ఒక 18 లేడీ పరిచయం అయింది. సో ఆ అమ్మాయిని కూడా ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నారు. ఆల్రెడీ ఈ గేమ్ యూకే, మెక్సికో, అర్జెంటీనా, అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ ఇలా అన్ని దేశాల్లోనూ విస్తృతంగా స్ప్రెడ్ అయిపోయి ఉన్నది. ఓన్లీ లింక్స్ ద్వారా మాత్రమే వచ్చే ఇలాంటి ఛాలెంజెస్ మన దేశానికి కూడా వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మీరు గమనిస్తే గనక బ్లూటిక్స్ వస్తున్నాయి, లేకపోతే ఇంకొకటేవో ఇట్లా కొంచెం విచిత్రమైనవన్నీ వస్తున్నాయి. వాట్సాప్లో ఆ ఫీచర్ వచ్చింది, ఈ ఫీచర్ వచ్చింది, మీరు కనుక పంపించకపోతే, మీరు బ్లూటిక్స్ రాకపోతే మీకు మీ వాట్సాప్ అసలు వ్యాలిడ్ కాదు, అది ఇది అని అప్పట్లో బోలెడ్ వచ్చినాయి, మీకు గుర్తుంది ఒక 5-6 ఏళ్ల క్రితము. అదేంటి, వాట్సాప్ ఫీచరే అది. బ్లూటిక్స్ వస్తే డెలివర్ అయినట్టు, గ్రేటిక్స్ వస్తే డెలివర్ అయినట్టు, బ్లూటిక్స్ వస్తే చదివినట్టు అని. కానీ దాన్ని అలా చెప్పకుండా ఇంకోలా చెప్పి దాన్ని మొత్తం వైరల్ చేసేసారు. ఇంకేముంది, వాట్సాప్ అనాథరైజ్డ్ అయిపోతుందని చెప్పి ఓ అసలు అందరూ దాన్ని అథెంటికేట్ చేయడం కోసం అని చెప్పి ఓ అందరికీ పంపించారు. 2 గ్రూపులు, 10 మంది ఏమో ఇండివిజువల్స్, అది ఇది అని చెప్పి ఓ చెప్తే అందరూ దాన్ని పంపించారు. తర్వాత ఏమైంది, అది జస్ట్ ఇట్స్ అ ఫీచర్ అని తర్వాత తెలిసింది. అలాగే ఏమైనా లింక్స్ వస్తే, ఫస్ట్ లింక్స్ మామూలుగా మనకు వచ్చేవన్నీ ఇప్పుడు ఈ మధ్య అందులోనూ ఫార్వర్డ్ మెసేజెస్ కూడాను 5 కన్నా ఎక్కువ చేయకూడదని చెప్తున్నారు కదా. సో ఈ ఫార్వర్డ్ మెసేజెస్ లాగే ఏదో వచ్చింది అని అనుకుంటారు తప్ప, అలా ఇప్పుడు ఈ బ్లూటిక్ అవి కూడాను యుఎస్లో స్టార్ట్ అయింది, ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా మిగతా వాటికి వచ్చింది, అర్జెంటీనా, తర్వాత ఇండియాకి కూడా వచ్చింది, అలాగే మిగతా అన్నీ కూడా వస్తాయి. ఇలాంటివి మన దేశానికి వచ్చే అవకాశం లేకపోలేదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఎస్పెషల్లీ ఇలాంటి ఛాలెంజెస్కి సంబంధించిన లింకులు ఏమైనా క్లిక్ చేయకుండా ఉండడమే మంచిది. మీ పిల్లలకు కూడా ఒకసారి క్లియర్గా చెప్పండి, ఎందుకంటే వాళ్ళే ఎక్కువ అట్రాక్ట్ అయ్యేది. వీళ్ళ టార్గెట్ గ్రూప్ కూడా అదే, పిల్లలు, టీనేజ్ పీపుల్. సో ఒక చిన్న ఒక ఐ ఎప్పుడు మానిటర్ చేస్తూ ఉంటే మంచిది అని చెప్తున్నారు. ఎందుకంటే ఒక్కసారి గనక ఇది స్టార్ట్ అయింది అంటే, కొన్ని వాట్సాప్ ఇమేజెస్ కూడా వచ్చినాయి దానికి సంబంధించి, ఏంటంటే హాయ్ ఎవరు నువ్వు అని అంటే, నేను ఎవరైతే నీకు ఎందుకు, నా పేరు మోమో, నువ్వు ఈ టాస్క్ చేయాలి ఈ టైం లోపు, లేకపోతే కనుక నీ మొబైల్ హ్యాక్ అవుతుంది, నీకు ఇంట్లో నష్టం జరుగుతుంది, అది ఇది అని చెప్పి వస్తున్నాయి. ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు వీళ్ళు చెప్పేటటువంటి లొకేషన్ యాక్సెస్ చేయడానికి, ఇప్పుడు బుక్ మై షోలో ఏదైనా టికెట్ బుక్ చేయాలన్నా, ఇంకోటైనా ఏదైనా సరే మీకు లొకేషన్ మాత్రం ఖచ్చితంగా ఆన్లో ఉండాలి కదా. ఇలా ఆన్లో ఉన్నప్పుడు ఎవరి వాట్సాప్కి అయితే వాళ్ళు పంపించారో ఆ వాట్సాప్ నెంబర్ ఎక్కడున్నది అనేది ట్రేస్ చేయడం పెద్ద విషయం కాదు. మరి ఆ జీపీఎస్ లొకేషన్ ద్వారా నిజంగానే వీళ్ళు మెసేజ్ పెట్టినట్టు, అంటే అది బ్లాక్మెయిలే కావచ్చు లేదా నిజంగానే చేయొచ్చు, కానీ ఆ మెసేజ్ పెట్టినట్టు వీళ్ళు ఏదైనా చేయొచ్చు నష్టం వాటిల్లేటట్టు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈ విషయం గురించి ఇంతలా చెప్పింది. అండ్ మెయిన్ ఏంటంటే అసలు ఆ డీపీలో ఉన్నటువంటి ఆ ఫేస్ చూస్తేనే ఎంత భయంకరంగా ఉందంటే, ఇంత ఇంత పెద్ద గుడ్లు వేసుకుని, ముక్కేమో చప్పిడిగా ఉంటుంది, నోరు ఇక్కడి నుంచి ఇక్కడికి ఉంటుంది, చాలా దారుణంగా ఉంది అసలు. అది పిల్లలు అసలు చూస్తేనే భయపడతారు అలాంటిది. ఇంకా టాస్కులు సరిగ్గా చేయకపోతే ఏదో వీడియోలు పంపిస్తుంది అని అంటే ఇంకా అసలు అది ఇంకెంత దారుణంగా ఉంటాయని తలుచుకుంటేనే భయం వేస్తుంది. సో దయచేసి చాలా జాగ్రత్తగా ఉండండి ఇలాంటి వాటికి, మీ పిల్లలకు కూడా ఖచ్చితంగా చెప్పండి. ప్రస్తుతానికి అయితే ఒక చిన్న విరామం తీసుకుందాం, ఆ తర్వాత మరో విషయంతో మీ ముందుకు వస్తాను.
ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమంలో ఒక చిన్న విరామం, స్టే ట్యూన్.
మన భారత ప్రజలు సుఖశాంతులతో సామరస్యంతో జీవిస్తూ కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతున్నారంటే అందుకు కారణం ఎవరు? సరిహద్దుల్ని ప్రాణాలకు తెగించి మరీ కాపలా కాసే మన వీర సైనికులు, భరతమాత సేవలో వీర మరణం పొందిన అమర జవాన్ల గాథల్ని జై జవాన్ కార్యక్రమంలో మీకోసం అందిస్తున్నాం. భారత కాలమానం ప్రకారం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3:30 to 4:30 వరకు మీ ఆర్జే భావరాజు పద్మిని మీకందించే ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
పాటలతో తెలుగు భాషలోని తీయదనం చూపించే బాలగోకులం. చిన్నలకి సరదాల సంతోషం ఇస్తూ విజ్ఞానం అందించే జ్ఞానగోపురం. తెలుగే విరబూసే నేల పైన కథలే పనికేసి చిన్నారులైన మన కళలు మన కథలు మనసున్న సంగతులు సిద్ధం చేసే నవలోకం.
ప్రతి మొదటి శనివారం ఉదయం 10:30 ఈఎస్టీ ప్రకారం
బాలగోకులం 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 మన బాలగోకులం 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 జ్ఞానగోపురం మన బాలగోకులం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్రొస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లైతే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. Subscribe to Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
సరదా పాటలు స్ఫూర్తిదాయకమైన పాటలు, మనసుని మురిపించే మెలోడీలు, బాధలో ఓదార్చే ట్రాజడీలు. పాట ఏదైనా మీ నోట పలికే మీకిష్టమైన పాటతో శృతి కలుపుతుంది సింగర్ శిశిర. సింగ్ అలాంగ్ విత్ సింగర్ శిశిర. మీ మైండ్ మీడియాలో భారత కాలమానం ప్రకారం సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతిరోజు సాయంత్రం 7:30 to 8:30 వరకు ప్రసారం అవుతుంది. తప్పక వింటారు కదూ మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
The Voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం భడారే విచిత్రం కార్యక్రమానికి. మనకి 64 కళలు అంటారు కదా, ఈ 64 కళల్లోనూ దొంగతనం కూడా ఒక కళే. ఎస్, చోర కళ కూడా ఉంది. అందుకే ఇదివరకు రాజుల కాలంలో ఏంటంటే రాజులు 64 కళల్లోనూ కాస్తో కూస్తో ప్రవేశం అన్న ఉండాలి, నైపుణ్యం లేకపోయినా అని అంటూ ఉండేవాళ్ళు. కాబట్టి అందులో చోర కళ కూడా ఒకటి కాబట్టి అప్పుడప్పుడు వాళ్ళు చేసినా అది పెద్దంత విషయమేం కాదు, ఇట్స్ జస్ట్ రిఫైనింగ్ దేర్ ఆర్ట్ అని అనుకునేవాళ్ళు. వాళ్ళ టాలెంట్ని ఇంకొంచెం మెరుగుపరుచుకుంటున్నారని. దానికి సంబంధించి యమదొంగలో కూడా డైలాగ్ ఉంటుంది, తమరు చేసిన ఎడల అది కళని పోషించడం అని అందరే తప్ప దొంగతనం అని అనరు అని చెప్పి బ్రహ్మానందం చేసి చెప్పిస్తారు. అలాగే సో ఏంటంటే మనకి అన్నీ తెలిసి ఉండి ఏదో కొంచెం ఈ ఇందులోనే కొంచెం టాలెంట్ తక్కువ అని అనుకుంటే మనం దాన్ని ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ప్రస్తుతం మన సమాజంలో ఉన్న దొంగలు కానీ ఇంకెవరైనా సరే వాళ్ళు కూడా ఇలాగే అనుకునే అవకాశం లేకపోలేదు. అట్లా అనుకుని సపోర్ట్ చేసుకునే అవకాశం, ఎందుకంటే మనిషి ఎప్పుడైనా సరే తను చేసిన దాన్ని సపోర్ట్ చేసుకోవడానికి ఇలాంటివి ఏదో ఒకటి చెప్తూ ఉండాలి, అంతే కదా. సో ఇక్కడ విచిత్రం ఏంటంటే ఎవరైనా సరే వాళ్ళు చేసే పనిని సమర్థించుకుంటారు కాబట్టి ఇదిగో ఈ దొంగతనము ఇలాంటివి వచ్చినప్పుడు ఏముంది అసలు జస్ట్ మాకున్న టాలెంటర్ మేము కొంచెం మెరుగుపరుచుకుంటున్నాం అంతే అని చెప్తూ ఉంటారు. ఇలా దొంగలు సాధారణంగా స్కెచ్లు వేసినప్పుడు ఏంటంటే కనపడకుండా, అందులోనూ ముఖ్యంగా ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు ఎక్కువగా ఉంటాయి. సో సీసీ కెమెరాలకు కూడా దొరకకుండా దొంగతనం చెయ్యాలి అని అంటే జూలైలో చూపించినంత ఈజీ అయితే కాదు. వెళ్ళిపోయి పేపర్ వెయిట్తో కెమెరాని పగలగొట్టేసి ఆ తర్వాత మిగతా వాటికి బబుల్ గమ్ లాంటివి చేసి లేకపోతే ఏదో అడ్డాలు పెట్టేసుకుని ఇట్లా ఇవన్నీ అసలు జరిగే పని కాదు, ఎక్కడో ఒక్కడ ఖచ్చితంగా దొరుకుతారు. అందుకే అంటారు తప్పు చేసిన వాడు ఏదో ఒక దాన్ని ఏమంటారు ఒక లూప్ వదలకుండా వెళ్ళడు అని. అది బై డిఫాల్ట్ మోడస్ ఆపెరాండి అక్కడి నుంచే వచ్చింది. అది గనక లేకపోతే చాలామంది ఈ పాటికి అసలు దొరకకుండానే ఉండేవాళ్ళు. ప్రతి వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు ఎందుకు దొరుకుతున్నారు, ఎందుకంటే ఈ తప్పు చేసే క్రమంలో ఎవరైనా సరే ఖచ్చితంగా ఒకటో రెండో లూప్ హోల్స్ వదలకుండా ఉండడు అని, అది బై డిఫాల్ట్. అది సో ఇలాంటి విషయానికి వస్తే మరి అందరికన్నా ది పర్ఫెక్ట్ దొంగ ఎవరు అని అంటే ఎవరని చెప్తారు? కృష్ణుడు ఎక్సెట్రా ఎక్సెట్రా ఇలా మీరు ఎన్ని చెప్పినా కూడాను, ఈ మధ్య వైరల్ అనేటువంటి ఒక వీడియో ఉంది, అది చూస్తే మీకు అర్థమవుతుంది ఎవరు అంత పర్ఫెక్ట్ దొంగ అని. పాపం వాళ్ళు కూడా పర్ఫెక్ట్ ఏం కాదనుకోండి, దొరికిపోయారు, బట్ స్టిల్ చాలా ముచ్చట వేసిందంట వాళ్ళకి ఆ దొంగను చూసిన తర్వాత. సరే, ఈ విషయాన్ని కొద్దిసేపు పక్కన పెడదాం. చీమలు, మనకి సాధారణంగా చీమల నుంచి ఈ క్రమశిక్షణ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలంటారు. మనమన్నా ఇంకా కనీసం కాఫీ తాగిన తర్వాత గ్లాసు పడేయమంటే సింక్లో అబ్బా పడేద్దానులే అటువైపు వెళ్ళినప్పుడు అని అనుకుంటూ ఉంటాం, కానీ అవి మాత్రం ఒక్క క్షణం మీరు ఎక్కడన్నా ఒక షుగర్ పలుకు కింద పడేశారంటే మీకన్నా తీయడానికి బద్ధకం వేస్తుందేమో, కానీ అది మాత్రం అర్జెంటుగా లైన్ కట్టుకొచ్చి పొలోమ అంటూ వచ్చి ఆ షుగరు ఎక్కడ పలుకులు ఉన్నాయో అవన్నీ అవి వచ్చి ఎత్తుకుని వెళతాయి. పోని వాటికి ఏమైనా తిండి లేదా అంటే వాటి కలుగు తవ్వి చూస్తే మీకు బోరునైతే తిండి దొరుకుతుంది. స్టిల్ ఏ రోజు కూడా అమ్మయ్య ఇవాళకి సంపాదించేసాను కావాల్సినంత ఇంకా నాకు ఎందుకు అని ఎప్పుడూ అనుకోదు. రేపు అన్న రోజు ఒకటి ఉంటుంది, ఆ టైంలో ఒకవేళ మనకి ఒకవేళ అట్మాస్ఫియర్ బాగాలేకో లేకపోతే మనకే ఒంట్లో బాగాలేకో ఏదన్నా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి అని ముందు జాగ్రత్తగా ముందే అన్నీ ఓ సేకరించి పెట్టుకుంటుంది. ఇవి ఇట్లా సేకరించి పెట్టుకుంటే తర్వాత పాములు వచ్చి అదిగో వాటిని అన్నింటినీ తీసుకెళ్ళిపోతాయి. చీమలు పెట్టిన పుట్టలు పాములకు 20 అయ్యేట్లు అన్నట్టు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే చీమలకు ఉన్న క్రమశిక్షణ ఒకటే కాకుండా అది ఎంత వెయిట్ ఉంటుందో దానికన్నా 10 రెట్ల ఎక్కువ వెయిట్ ఉన్న వస్తువుని అది మోయగలదు. అది ది బెస్ట్ పార్ట్. మనము మనలో సగం ఉన్న బరువు మోయడానికి 2 కేజీలు బస్తా మోయడానికే మనం అబ్బా అనుకుంటూ ఉంటాం కొద్దిసేపు అయిన తర్వాత. మళ్ళీ ఒక్కళ్ళం భీకరాకారంగా 60-70 కేజీలు ఉంటాం, కానీ అది ఇట్స్ క్వైట్ ఆబ్వియస్. సో ఇట్లాంటి డిసిప్లిన్ ఉండి, ఇట్లాంటి మంచి శ్రామిక శక్తి ఉండి ఇన్ని ఉన్న పాపం అలాంటి ఒక చీమ ఒక దొంగతనం చేస్తూ మొత్తం బయటపడిపోయింది. ఎస్, చీమ దొంగతనమే. అన్నిటికన్నా అతి చిన్న దొంగ అదే ఇప్పటి వరకు దొరికిన వాటిల్లో. అది కూడా కాస్ట్లీయెస్ట్ దొంగతనం చేసింది. ఏంటి అని అంటే ఒక చీమ ఒక జ్యువెలరీ షాప్లో, మొత్తానికి అది మరి ఎట్లా వచ్చిందో వచ్చింది, అక్కడ చిన్న చిన్న వజ్రాలని చూసింది. అంటే మామూలుగా విడిగా వజ్రాలు ఇలా ఉంటాయి కదా, సో వాళ్ళు అక్కడ ఎవరైనా ఆర్డర్ ఇస్తే కనుక ఆ ఆర్డర్ ఇచ్చిన డిజైన్ ప్రకారం వాళ్ళు అక్కడ వజ్రాలు అవి పొదిగి వాళ్ళు జ్యువెలరీ చేసిస్తారు. సో ఆ చేసే అతని దగ్గర అక్కడ ఆ చుట్టుపక్కల ఎక్కడో చీమ ఉన్నది, అది ఈ వజ్రాలను చూసి ఒకసారి అదేదో షుగర్ అనుకుందో మరేమో చక్కగా వైట్గా మెరిసిపోతూ ఉంటే షుగర్ అనుకుని అందులో ఒక వజ్రాన్ని అతి కష్టం మీద మోసుకొస్తూ కెమెరా కంట్లో పడింది. ఇంకేముంది, అది కెమెరాని సీసీ కెమెరా మొత్తం అంతా వీడియో తీసింది. దాన్ని ఇప్పుడు అసలు వీడియోలో యూట్యూబ్లో పెడితే విపరీతంగా వైరల్ అయిపోయి ఆల్మోస్ట్ 10 లక్షల విలువైన వజ్రాన్ని దోచుకున్న ఈ చీమ సంగతి 10 లక్షల మంది చూసి ఓ తెగ నవ్వేసుకున్నారు. సో అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే అది తీసుకెళ్ళింది సరే ఓకే, అక్కడ మనుషులైతే కనుక ఈ పాటికి చితక్ కొట్టేసేవాళ్ళు, బట్ చీమ అయ్యేసరికి వీళ్ళకి చాలా ముద్దు ముచ్చట అన్నీ వేసేసి దాన్ని చేతిలో నుంచి లాక్కున్నా కూడా ఆ వీడియోని మళ్ళీ స్పెషల్గా ఎడిట్ చేసి దాన్ని పెట్టి ఇప్పుడు ఈ విధంగా కూడా డబ్బులు సంపాదిస్తున్నారు జ్యువెలరీ స్టోర్ వాళ్ళు. ఇది ఇంకా టూ మచ్ కదా, శ్రమ దానిది, ఇదిగో వీళ్ళకేమో పాపులారిటీ, అదన్నమాట సంగతి. సో ఈ విధంగా ప్రపంచంలోనే అత్యంత చిన్న దొంగగా అది రికార్డు సృష్టించింది. ప్రస్తుతానికి ఒక చిన్న విరామం తీసుకుందాం, ఆ తర్వాత మరో విషయంతో మీ ముందుకు వస్తాను.
ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమంలో ఒక చిన్న విరామం, స్టే ట్యూన్.
గుళ్ళో దేవుళ్ళకిచ్చేంత మర్యాద ఇదివరలో వెండితెర నటీ నటులకు ఇచ్చేవారు. తమ నటనతో వ్యక్తిత్వంతో జనం గుండెల్లో వెండితెర వేల్పులై వెలిగిన తారల ఆసక్తికరమైన జీవిత గాథల్ని మీ ముందుకు తెచ్చేస్తున్నాం. ప్రతి బుధవారం మధ్యాహ్నం భారత కాలమానం ప్రకారం 3:30 నుంచి 4:30 వరకు మీ ఆర్జే భావరాజు పద్మిని మీకందించే వెండితెర వేల్పులు అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ఖచ్చితంగా వింటారు కదూ. మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ట్విట్టర్, తోకలేని పిట్ట 90 ఆమడలే వెళ్తుంది. కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందర్నీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలో అస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
Hi everyone, this is your Ranina Reddy and you're listening to Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
కళకు నిజమైన బహుమానం అభిమానుల ప్రోత్సాహం. మరి మమ్మల్ని ఇంతగా ప్రోత్సహిస్తున్న ప్రియమైన మీతో మీ ఆరోగ్యం, ఆనందం, స్ఫూర్తిదాయకమైన అంశాలు, ప్రముఖుల సందేశాలతో పాటు ఒక మంచి మాటను కూడా పంచుకునేందుకు వచ్చేస్తుంది మీ ఆర్జే భార్గవి. మనసు విప్పి మాట్లాడేందుకు ప్రియమైన మీకు స్వాగతం.
అందరికి నమస్కారం, నేను మీ శ్రీరామచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియాలో మీకు ఇష్టమైన షోని మిస్ అయ్యారా? మీకు నచ్చినా, మీరు మెచ్చినా మా రేడియో షోలను మరొక్కసారి వినాలనుకుంటున్నారా? అయితే మా పాడ్కాస్ట్లను audioboom.com/channel/myinmedia తిరిగి వినండి. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం ఇప్పుడు మీకోసం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల్ చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. మామూలుగా మనకి ఎంత తిన్నా, ముఖ్యంగా నాలాంటి వాళ్ళకి ఎంత తిన్నా సరే అన్నరసం ఒక్క ముద్దన్న పడకపోతే అసలు తిన్నట్టే ఉండదు. చపాతీలు, పానీపూరీలు, పావు బాజీలు అవి ఇవి ఎన్ని తిన్నా సరే ఆ ఒక్క ముద్ద అన్నము ఆవకాయ ఉంటే ఆహా అనిపిస్తుంది. సో సాధారణంగా అన్నం వండాలి అని అంటే ఓ 10 నుంచి 20 నిమిషాలు అన్న పడుతుంది కదా మినిమం. రైస్ కుక్కర్లో పడేయచ్చు, లేదు మామూలు కుక్కర్లో పెట్టచ్చు, లేదు విడిగా ఎసట్లో బియ్యం వేసి అట్లా పడేయచ్చు. ఏదేమైనప్పటికీ కనీసం ఒక 20 నిమిషాలు అయితే మినిమం, రైట్? ఇప్పుడు కొంచెం రైస్ కుక్కర్లో వచ్చినందుకు కొంచెం ఈజీ అయింది అనుకోండి అన్నం వండడం. బట్ అస్సాంలో పండేటటువంటి ఒక రకం బియ్యాన్ని అసలు వండకుండా తినేయచ్చు. ఎస్, నిజంగానే ఎలాంటి గ్యాస్ స్టవ్ రైస్ కుక్కరు అవసరమే లేదు. అసలు జస్ట్ నానబెడితే చాలు ఈ బియ్యాన్ని, అన్నంలాగా తయారైపోతుంది. దీని పేరు బోకా చాల్ అని పిలుస్తారు. అయితే ఈ బియ్యం స్పెషాలిటీ అదే. దీనికి ఈ మన జాగ్రఫికల్ ఐడెంటిటీ కూడా ఇచ్చారు, భౌగోళిక గుర్తింపు అంటారు కదా. సో సెంట్రల్ గవర్నమెంట్ అస్సాంలో ప్రత్యేకంగా ఆ బియ్యానికి ఐడెంటిటీని ఇచ్చారన్నమాట. అసోంలో ఉన్నటువంటి నల్బరి, బార్బెటా, గోల్పొరా, కామ్రూప్, రుబ్రి, బిరాంగ్, బస్కా, దరంగ్ లాంటి కొన్ని లొకేషన్స్లో ఈ భౌకాచోల్ బియ్యాన్ని ఎక్కువగా పండిస్తూ ఉంటారు. ఎప్పుడు కాదు అది మొఘల్స్ కాలంలో ఈ బియ్యాన్ని ఎక్కువగా సైన్యం కోసం పండించేవాళ్ళు. సో దట్ ఏంటంటే వాళ్ళకి అక్కడ ఇప్పుడు మిలిటరీ క్యాంపులు అవి ఉన్నప్పుడు మరి అక్కడేమో కూర్చుని, మిలిటరీ క్యాంప్ అంటే మొఘల్ టైంలో మిలిటరీ క్యాంప్ కాదనుకోండి, బట్ ఈ సైన్యము యుద్ధాలు అవి ఇవి ఉంటాయి కదా. సో అలాంటి టైంలో కూర్చుని ఎవరు వండుతూ కూర్చుంటారు, అందుకని ఇట్లాంటి ఒక బియ్యం వాళ్ళు అప్పట్లో అక్కడ ఎక్కువ పండించేవాళ్ళు. తర్వాత కాలంలో రైతులు కూడా తినడం మొదలుపెట్టారు. జూన్ టు డిసెంబర్ మధ్య ఈ బియ్యాన్ని అసోం రైతులు పండిస్తూ ఉంటారు. దీన్ని వండడానికి ఎలాంటి గ్యాసు లేకపోతే ఎలాంటి పొయ్యి ఏమీ అక్కర్లేదు. జస్ట్ ఒక గంట పాటు చల్ల నీళ్ళల్లో నానబెడితే సరిపోతుంది. నీళ్ళల్లో నానడం వల్ల బియ్యం ఉబ్బి కొంచెం మెత్తగా మారుతుంది. ఆ తర్వాత ఇందులో పెరుగు, బెల్లం, అరటిపండు ఇలా కావాల్సినవి ఏవైతే అవి ఆ పదార్థాలన్నీ కలుపుకొని డైరెక్ట్ తినేసేయడమే. ఇంకా వేరే ఏమీ వండక్కర్లేదు. అయితే అసోంలో ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో కొంచెం స్పెషల్ డేస్ ఉంటాయి కదా, లైక్ పండగలే అనుకోండి, ప్రత్యేక సందర్భాలు ఏమన్నా అనుకోండి, ఎవరైనా గెస్ట్లు ఎక్కువగా వచ్చారనుకోండి, ఏదైనా సరే ఇంటికి ఎక్కువగా కనుక అతిథులు వస్తే ఈ బియ్యాన్ని వండి పెడతారు. అయితే ఈ ప్రస్తుత కాలంలో ఈ బియ్యాన్ని రైతులు జస్ట్ వాళ్ళ కోసం మాత్రమే పండించుకుంటున్నారు, బయట వ్యక్తులకి ఇది అంతగా తెలీదు. సో మార్కెట్ పరంగా పెద్దంత లాభదాయకంగా ఉండదు అని రైతులు అనుకుంటున్నారు. అయితే ఈ బియ్యం గురించి తెలుసుకున్నటువంటి ఒక రెండు స్వచ్ఛంద సంస్థలు, లోటస్ ప్రోగ్రెసివ్ సెంటర్ అండ్ సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్, ఈ రెండు సంస్థలు కూడా ఏం చేసినాయంటే దీని మీద ముందు కొంచెం రీసెర్చ్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేసినాయి. అసలు ఏంటి దీని వెనకాలన్న రీజన్ ఏంటి, ఎంత నానితే మటుకు మరి అన్నంలాగా ఎలా తయారవుతుంది అని. అయితే ఈ బియ్యం గురించి అందరికీ తెలియజెప్పి మార్కెట్ని కొంచెం పెంచాలి అనే ఉద్దేశంతో 2016లో ఈ రెండు సంస్థలు ఈ భోకా చోల్ని భౌగోళిక గుర్తింపు ఇవ్వాలి ఈ ఒక ఈ స్పీషియస్కి, ఈ ఒక గ్రెయిన్కి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్కి ఒక పిటిషన్ పెట్టినాయి. అయితే ఆ దరఖాస్తును పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య జస్ట్ ఈ జీఐని ఇచ్చింది. ఈ భోకోచోల్ అనేది హెల్త్కి ఎంతో మంచిది. దీనివల్ల చాలా మటుకు కొలెస్ట్రాల్, షుగర్ లెవెల్స్ ఇవన్నీ కూడా చాలా కంట్రోల్లో ఉంటాయట. ఎందుకంటే మామూలు గ్రెయిన్స్ కన్నా కూడాను ఉడికినప్పుడు ఈ స్టార్చ్ కంటెంట్ వల్లే ఎక్కువగా ఈ షుగర్ కానీ తర్వాత మిగతా ఇవన్నీ కార్బోహైడ్రేట్స్ కానీ ఎక్కువగా ఉంటాయి. అలా గనక స్టార్చ్గా గనక రాకపోతే అసలు ప్రాబ్లం ఉండదు. ఈ మధ్య గౌహాటీలో ఒక యూనివర్సిటీలో చేసినటువంటి రీసెర్చ్ ప్రకారం తెలిసింది అది. అండ్ ఇందులో 10.73% ఫైబర్, 6.8% ప్రోటీన్స్ ఉన్నాయి. సో ఈ బియ్యము మనిషి శరీరంలో ఉన్నటువంటి వేడిని బాగా తగ్గిస్తుంది. అందులోనూ ఓన్లీ నీళ్ళల్లో నానడమే కదా, సో చలవ కూడా చేస్తుంది. బియ్యపిండి మామూలుగా అయితే కనుక చలవే చేస్తుంది కదా, అలా అన్నమాట. పైగా ఈ బియ్యాన్ని ఈ కెమికల్స్తో తర్వాత ఈ పెస్టిసైడ్స్తో వాటితో వీటితో పండించడం అసలు సాధ్యం కూడా కాదుట. ఒకవేళ అలాంటివి వాడితే పంట మొత్తం నాశనం అయిపోతుంది. కాబట్టి ఆర్గానిక్ మెథడ్లో మాత్రమే పండించగలరు. ఇది కూడా ఒక ప్లస్ పాయింటే. ఒకవేళ అలాంటివి వాడితే నాశనం అయిపోతుంది కాబట్టి ఇంకా అందరూ ఖచ్చితంగా ఆర్గానికే వాడాలి, ఇంకా నో వే అవుట్. ఓన్లీ బయో ఎరువులు మాత్రమే వాడతారు. ఇక ఈ వరదలు తర్వాత న్యాచురల్ కెలామిటీస్ ఇలాంటి అత్యవసర సమయాల్లో ఇది ఖచ్చితంగా ఇంకా బాగా ఉపయోగపడుతుంది కదా అర్థము. ఎల్పిజీ తర్వాత ఈ ఎట్లాంటి సిలిండర్స్ అవి ఏమీ లేకపోయినా పెద్ద ప్రాబ్లమే లేదు, నానబెట్టుకోవడం తినడం అంతే. సో ఏదైనా ఇప్పుడు కేరళలో ఫ్లడ్స్ వచ్చినాయి అలాంటప్పుడు ఏంటంటే సహాయక చర్యల్లో భాగంగా ఈ ఆహార పదార్థాలని కనుక ఇస్తే, ఈ బియ్యాన్ని కనుక పంపిణీ చేస్తే ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో కొంచెం మంచి ఉపయోగంగానూ ఉంటుంది. ప్లస్ అసోం రైతులకు కూడా ఒక మంచి లాభదాయకంగా ఉంటుంది కదా, వాళ్ళకు కూడా కొద్దిగా మంచి గిట్టుబాటు వస్తుంది. సో అందుకని ఈ యొక్క గ్రెయిన్ని ఇప్పుడు కొంచెం బాగా ప్రాపగేట్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. నాకు తెలిసిన విధంగా ఇట్ ఈస్ ద బెస్ట్ ఐడియా అనిపిస్తుంది. మీరేమంటారు? ప్రస్తుతానికి ఒక చిన్న విరామం తీసుకుందాం, ఆ తర్వాత విశ్వరూపం రివ్యూ చెప్తాను.
ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమంలో ఒక చిన్న విరామం, స్టే ట్యూన్.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రమ్ వాషింగ్టన్ డిసి, కేపీ కనకప్రసాద్ ఫ్రమ్ ఆల్బనీ న్యూయార్క్, అండ్ విబి వెంకట భామిడిపాటి ఫ్రమ్ వాషింగ్టన్ డిసి. స్టే ట్యూన్డ్ ఆల్ ద టైమ్ టు మైండ్ మీడియా, అండ్ గురువారం నాడు మాత్రం మర్చిపోకండి టెకీ టాక్.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
అగ్గగ్గగ్గగ్గగ్గో, మందలించకుంటేనే పోతురు. నేను మీ ఎన్నెలమ్మని, ఇంటికాడంత మంచిదేనా? గుర్తు పట్టలే కదా అవు మల్ల 15 ఏండ్ల అయింది దేశం ఇడ్సబెట్టి. ఈ 15 ఏండ్లల్లా మస్తు గమ్మత్ గమ్మత్ గమ్మత్తు ముచ్చట్లున్నాయి. ఇక చిన్నతనం ముచ్చట్లు అంటారు, గవి లేకుండా మనం ఉంటామా? ఇక ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు అన్ని కలిపి చెప్పుకుందారి. యాద్మర్వకుంటి నుండ్రి ఎన్నెలమ్మ ఏటకారాలు ఇంటారు కదా.
ఎన్నెలమ్మ ఏటకారాలు ప్రతి ఆదివారం 2:30 నుంచి 3:30 వరకు. ఇది మైండ్ మీడియా కెనడా కెంచి నొస్తున్న భారతీయ స్వరం.
అప్డేట్ అవ్వండమ్మా, ఇంకా ఈ పాత టెక్నాలజీయేనా అని అంతా మిమ్మల్ని ఆట పట్టిస్తున్నారా? డోంట్ వరీ, మైండ్ మీడియాలో భారత కాలమానం ప్రకారం ప్రతి శుక్రవారం ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు ప్రసారం అయ్యే టెకీ టాక్ షో వింటే మార్కెట్లోకి వచ్చే లేటెస్ట్ టెక్నాలజీ సమాచారం మీకు ఇప్పట్లో ఉంటుంది. తప్పక వినండి టెకీ టాక్ షో, మీ మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
ఢిల్లీ నుంచి గల్లీ వరకు, లష్కర్ నుండి లండన్ వరకు, ఏ సీరియస్ టాపిక్ అయినా, సరదా టాపిక్ అయినా, టాపిక్ ఏమైనా 100% ఫుల్ జోష్ ఎంటర్టైన్మెంట్ అందించడమే మా ప్రయత్నం. తప్పక వినండి మీరు నేను ఒక షో భారత కాలమానం ప్రకారం ప్రతిరోజు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు విత్ మీ ఆర్జే రజనీతో, ఓన్లీ ఆన్ మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం ఇప్పుడు మీకోసం.
My Media, the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునః స్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. సో ఇక విశ్వరూపం రివ్యూ అంటే నిజానికి యాజ్ అ కమల్ హాసన్ ఫ్యాన్ నిన్ననే చూడాల్సింది. నిన్నేంటి, శుక్రవారమే చూడాల్సింది, కుదరలేదు. శనివారము కుదరలేదు, ఇంకా ఆదివారం అంతకన్నా కుదరలేదు. సో మొత్తానికి ఫ్యాన్ అయ్యి ఉండి కూడాను ఇదిగో నిన్న చూడాల్సి వచ్చింది. చూడాల్సి వచ్చింది అని ఎందుకన్నానంటే ఐఎమ్ లిటరలీ డిసప్పాయింటెడ్. ఎందుకు ఏమిటి అనేది ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు విశ్వరూపం ఫస్ట్ పార్ట్ చూసినప్పుడు ఆ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ అదేంటి అల్ఖైదా తీవ్రవాదులకి వీళ్ళిచ్చే ట్రైనింగుల్లో వాటిల్లో కమల్ హాసన్ చేసినటువంటి పర్ఫార్మెన్స్ కానీ ఓవరాల్గా అదేంటి పావురాలకి ప్లూటోనియం బాల్స్ కట్టడము అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే ఒక లెవెల్ ఆఫ్ సైఫై కమ్ థ్రిల్లర్ కమ్ ఇంకా చాలా రకాలు. అంటే ఒక స్పై థ్రిల్లర్ ఇలా ఉంటుందా అని అనిపించింది. సైంటిఫిక్ ఫిక్షన్ నుంచి మొదలు పెడితే ఒక రా ఏజెంట్గా తను చేసిన విన్యాసాలు కానీ అసలు రాహుల్ బోస్ పర్ఫార్మెన్స్ కానీ పీక్స్ అనుకోండి, అసలు దాంట్లో ఇంకా చెప్పడానికి ఏం లేదు, అంత బాగుంది. 2013లో అది వచ్చింది. నిజానికి అప్పటికి ఎవరికి మేబీ అది కొంతమందికి అర్థమైంది, కొంతమందికి అర్థం కాలేదు, అసలు వేస్ట్ సినిమా అని కొంతమంది అన్నారు, కొంతమంది అబ్బో అసలు ఇంటలెక్చువల్ మూవీ అసలు ఇలాంటిది మధ్యకాలంలో రాలేదన్నారు. నా మటుకు నాకు సూపర్ మూవీ అనిపించింది. ఎప్పుడెప్పుడు అసలు సెకండ్ పార్ట్ వస్తుందా అని విపరీతంగా ఎదురు చూశాను. చూడటం అంటే మళ్ళీ మామూలుగా అలా ఇలా కాదు, ప్రతిసారి గూగుల్లో వెతకడమే ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని. ఆఖరికి ఆ టైం రానే వచ్చింది. ఫస్ట్ రోజు రివ్యూ చదివేసరికి ఓకే వీళ్ళందరూ ఇలాగే రాస్తారు, ఎందుకంటే అందరూ 1.5-2 కన్నా ఎవరు ఎక్కువ ఇవ్వలేదు. కొంతమంది మరీ ఇంటలెక్చువల్గా 3.5 ఇచ్చేశారు. ఈ నంబర్స్ గేమ్ పక్కన పెట్టేస్తే ఓవరాల్గా అసలు మూవీ చూసేవాడికి కావాల్సింది ఏంటి? సీక్వెల్ అన్నప్పుడు విశ్వరూపం ఎలా ఉందో దానికి అంటే దాన్ని కనెక్ట్ చేసుకుంటూ దాన్ని ఎలా సాల్వ్ చేశారనేదే కదా చెప్పాల్సింది. నిజానికి తను చేసింది కూడా అదే, కానీ ఎక్కడ తేడా కొట్టిందో తెలియదు, కానీ కొంచెం డిసప్పాయింట్ చేసిందనే చెప్పాలి. ఎందుకంటే కమల్ హాసన్ లాంటి ఒక యాక్టర్ని పెట్టుకున్నప్పుడు అంటే అతను అటెంప్ట్ చేస్తున్నాడు అన్నప్పుడు ఉండే ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్లో ఉంటాయి. అందులోనూ తనే కొన్ని లిరిక్స్ రాశాడు, తనే మాటలు కొన్ని రాశాడు, తర్వాత స్క్రీన్ ప్లే తనదే, డైలాగ్స్ సరే చెప్పాను, డైరెక్షన్ తనదే, యాక్టింగ్ తనదే. తన యాక్టింగ్ గురించి అయితే అసలు ఇప్పుడు మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అసలు అవసరమే లేదు. ఆల్రెడీ ఆస్కార్ లెవెల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే యాక్టర్ ఎవరైనా ఇండియాలో ఉన్నారు అని అంటే మన సౌత్ ఇండియాలో ఎస్పెషల్లీ తను తప్ప ఇంకెవరు లేరని అసలు మనం ఘంటాపథంగా చెప్పొచ్చు. ఇంకా నార్త్లో అన్నా కనీసం నసీరుద్దీన్ షా వాళ్ళు వీళ్ళు ఉన్నారని చెప్పొచ్చు. కానీ ఇలాంటి ఒక యాక్టరు ఒక అటెంప్ట్ చేశాడన్నప్పుడు మనకి తెలియకుండానే ఎక్స్పెక్టేషన్స్ కొంచెం ఒక రేంజ్లో ఉంటాయి. మరి అంత రేంజ్లో ఉన్నప్పుడు తను ఆల్రెడీ ఫస్ట్ మూవీ అంటే ఈ విశ్వరూపం ఫస్ట్ పార్ట్ తీసినప్పుడు ఎంత చక్కగా అసలు ఏంటి దాన్ని వీవ్ చేసిన విధానం అది చాలా బాగుంటుంది. మరి సెకండ్ పార్ట్లో దాని సీక్వెల్ అన్నప్పుడు మేకింగ్లో కానీ యాక్షన్ కొరియోగ్రఫీలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసిన విశ్వరూపంకి సీక్వెల్ ఇదేనా అని అనిపిస్తుంది మనకి. ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది విశ్వరూపం ఫస్ట్ పార్ట్, బట్ ఇది ఎందుకో అంత అపీలింగ్గా లేదు. అది మనకి ఫస్ట్ హాఫ్లోనే తెలిసిపోతుంది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీకు ఫుల్ ప్రిపేర్ చేసి సిలబస్ అంతా ఇచ్చేసి మీకు అంతా మొత్తం సిలబస్ కంప్లీట్ చేసేసి రివిజన్ కూడా కంప్లీట్ చేసేసి 5 ఏళ్ళ తర్వాత ఎగ్జామ్ పెడతానంటే ఎలా ఉంటుంది? ఇది అలాగే ఉంది. అసలు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనకి ఫస్ట్ పార్ట్ అంత గుర్తులేదు. 5 ఏళ్ళు అయిపోయింది, ఎక్కడ టీవీల్లో చూసిన దాఖలాలు కూడా లేవు కనీసము. ఎందుకంటే తమిళ్ మూవీ రైట్స్ కొన్నారు కానీ తెలుగు మూవీ రైట్స్ ఎవరు కొనలా. జెమినీ వాళ్ళు యాక్చువల్గా కొన్నారంట, బట్ అది ఇది ఎప్పుడు స్టార్ గ్రూప్ వాళ్ళు మాని తీసుకోక ముందు ఈ మూవీ వచ్చింది. ఆ తర్వాత స్టార్ మాని టేక్ ఓవర్ చేసిన తర్వాత ఇది తమిళ్లో స్టార్ వాళ్ళు కొన్నారు. బట్ ఇంకా వీళ్ళకి ఇంకా మరి ఇప్పుడే టేక్ ఓవర్ చేసింది కాబట్టి జెమిని వాళ్ళ దగ్గర ఆల్రెడీ రైట్స్ ఉన్నాయేమో తెలియదు. వాళ్ళు ఏమన్నా విశ్వరూపం 2 వచ్చినప్పుడు దాన్ని ఎన్కాష్ చేసుకుందాం అప్పుడే ఇద్దామని ఏమన్నా అనుకున్నారేమో కూడా తెలియదు. బట్ స్టార్ దగ్గర ఉన్నది కాబట్టి ఇప్పుడు మా వాడు వెయ్యాలి. సో వీళ్ళిద్దరి మధ్య ఏదన్నా చిన్న క్లాష్ ఉందేమో తెలియదు, కానీ ఇంతవరకు విశ్వరూపం మటుకు టీవీల్లో శాటిలైట్లో రాలేదు తెలుగులో. రాకపోయేసరికి ఇప్పుడు సెకండ్ పార్ట్ చూడాలంటే ముందు ఒకసారి ఫస్ట్ పార్ట్ చూస్తేనే కానీ గుర్తు. 5 ఏళ్ల క్రితం చూసిన సినిమా, పాయింట్ టు పాయింట్ అందులో అది కొంచెం ఇంటలెక్చువల్ మూవీ కాబట్టి అంత గుర్తులేదు. సరే వెళితే అసలు మనకి ఎక్కడ కూడా జాయినింగ్ ద డాట్స్ ఏది ఓకే ఆహా కరెక్టే కరెక్టే అని అప్పుడు మళ్ళీ మనం రీకాల్ చేసుకుంటూ ఉంటాం. క్వశ్చన్ పేపర్ ఇచ్చాక అప్పుడు సిలబస్ని గుర్తు చేసుకుంటూ ఉంటే రాయడానికి టైం పడుతుంది కదా. ఇది ఇది మనము ఈ సీన్ మనము కనెక్ట్ అయ్యే లోపు ఆ సీన్ అయిపోతుంది. అండ్ ఇంకొకటి, ఒక డైరెక్షన్ లెస్ డైరెక్షన్ చేసినట్టు అనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఏ హీరో ఆర్ ఏ మూవీ తీసుకున్నా కూడా హీరో విలన్ మీద విజయం సాధించడమే అసలు మెయిన్ మోటో. ఇంకా దానికి అసలు పెద్ద దాంట్లో పెద్ద సస్పెన్స్ అలాంటివి ఏమి ఉండవు. అండ్ ఫస్ట్ పార్ట్లో లాస్ట్లో కూడా ఏం చెప్తాడు, ఇండియాలో కలుస్తాడు ఈసారి, సో మన ఫైట్ అక్కడ ఉంటుందని చెప్పాడు. నాకు తెలిసి నాకు అనిపించేది ఏంటంటే ఆల్రెడీ విశ్వరూపం 2 కూడాను అయిపోయింది షూటింగ్. అంటే అది యాక్చువల్గా విశ్వరూపం కింద ఒకటే మూవీ కింద ఇద్దాం అనుకున్నారు. నిడివి ఎక్కువైందని చెప్పి కొన్ని భాగాలు కట్ చేశారు, కానీ రెండోది రిలీజ్ చేయడానికి ఈ భాగం సరిపోదు. హార్డ్లీ ఒక 1/2 అవర్ మూవీ అయి ఉంటుంది, మిగతాది ఏదైనా పులిహార కలపాలి కాబట్టి యూకేలో ఏదో కొంచెం కొన్ని సీన్స్ అవి పెట్టేసి మొత్తానికి దాన్ని ఒక మూవీ కింద చేశారేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే స్పై థ్రిల్లర్స్ అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అసలు మనకి ఊపిరి తీసుకోవడానికి కూడా వీల్లేనంతలాగా మనకి ఎంగేజ్ చేస్తూ ఉండాలి, కానీ అలా ఎక్కడ నాకు కనపడలా. నాన్ స్టాప్ యాక్షన్ తోటి విశ్వరూపం నిజానికి ఒక బాగుంది మూవీ, నేను బాగాలేదని కూడా అనట్లేదు, బట్ ఒక మోటో లేకపోతే ఒక దిశ దశ రెండూ లేవనిపించింది. ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఏం అర్థం కాదు అసలు మనకి. ఇదివరకు అంటే ఫస్ట్ పార్ట్లో ఉన్న కొన్ని సీన్స్ని ఏదో ఇప్పుడు ఇప్పుడు ఒక సీన్ ఉన్నదనుకోండి సెకండ్ పార్ట్లో, దీనికన్నా ముందు ఆ ఫస్ట్ పార్ట్లో దీని కనెక్టింగ్ సీన్ ఒకటి పెట్టి ఆ తర్వాత ఈ దీని ప్రీక్వెల్ సీను సీక్వెల్ సీను దాని మధ్యలో ఇప్పుడు జరుగుతున్న సీను ఇట్లా పెట్టారు కొన్ని చోట్ల. ఇంత అర్థం చేసుకునే తెలివి ఒక సాధారణ ప్రేక్షకుడికి ఉంటుందని నేను అనుకోవట్లేదు. అండ్ సెకండ్ పాయింట్, సరే కాదు ప్రేక్షకుల స్టాండర్డ్ని పెంచాలి అని అనుకుని ఒకవేళ తీసినా కూడా ఆ డైలాగ్స్ కానీ లేకపోతే దాన్ని పేర్చిన విధానం, అసలు ఎడిటింగ్లో అయితే అసలు కత్తెర పక్కన పడేశాడా ఎడిటరు, ఒకవేళ మర్చిపోయాడా ఏంటి కత్తెర ఎక్కడన్నా అని అనిపిస్తుంది. ఎన్ని సీన్స్ కట్ చేయొచ్చో, అన్నెసెసరీ సీన్స్ చాలా ఉన్నాయి. ఇక ఒక 2-3 డైలాగ్స్ ఉంటాయి, అంటే చాలా ఎంబసీస్లో అక్కడక్కడ తిరిగాడు యూకేలో, తర్వాత మిగతా చోట్ల ఎక్కడ తనకు ప్రాబ్లం రాలేదు, బట్ ఇక్కడ ఒక హయ్యర్ ఆఫీషియల్ని కలవాలి అని అంటే బీయింగ్ రా ఏజెంట్ కలవాలి అని అనుకుంటే 2-3 గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది. సో దీనికన్నా నేను మన ఒమర్ భాయ్తో నేను మీటింగ్ పెట్టుకున్నా తొందరగానే అయిపోయేది అని అంటాడు ఒక సెటైర్, అంటే ఇప్పుడు ప్రజెంట్ డే సిస్టమ్ మీద పాలిటిక్స్ మీద సెటైర్ వేసే విషయం మీద. ఇలాంటివో 1-2 చణుకులు మినహా అసలు డైలాగ్స్లో ఎక్కడ ఏదో ఒక పేల్ కామెడీ అన్నమాట. మన ఆండ్రియాను పూజ మధ్యలో జరిగే కాన్వర్జేషన్ కూడా ఇట్ రియల్లీ అసలు ఏమాత్రం ఇంప్రెస్ చేయదు. అసలు ఏదో ఒక అది కామెడీ కూడా కాదనే చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి, ఇంటర్వెల్ బ్యాంక్కి ముందు వచ్చేటటువంటి ఏదైతే ఈ సునామీ యూకేలో మన థేమ్స్ నదిను అట్లాంటిక్ కలిసే చోట ఏదో సునామీ అది అని చెప్పినప్పుడు అక్కడ ఈ సీసీఎం ఉన్నది అని అనుకున్నప్పుడు దాన్ని అసలు ఎంత చక్కగా తీయచ్చు. చాలా అంటే తెలిసిపోతూ ఉంటుంది నెక్స్ట్ ఇది నెక్స్ట్ ఇది, వీడు వచ్చాడంటే ఆహా వీడే వీడు అని తెలిసిపోతూ ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్లో అయితే అసలు యాక్షన్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ఫస్ట్ హాఫ్లో ట్రై చేసేసి ఆల్రెడీ మళ్ళీ సెకండ్ హాఫ్లో కూడా అదే అని అనుకుంటారేమో అన్న భయం కొద్దీ ఫ్యామిలీ ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడం కోసం మాత్రమే కొంచెం ఎమోషనల్ టచ్ ఇచ్చారు. వహీదా రెహమాన్ ఏమో తన తల్లి తన కాల్జిమర్సు అది ఇది అని చెప్పి, బట్ స్టిల్ అది చాలా లెందీ అయిపోయింది సీను. తను అక్కడ యాక్టింగ్ బాగా చేశాడు నో డౌట్, కాకపోతే ఏంటంటే చాలా లెందీ సీన్స్. అండ్ సెకండ్ పాయింట్ క్లైమాక్స్ సీన్ అయితే రొటీన్గా ఎక్కడో బాంబ్స్ ప్లాంట్ చేయడము, భార్యని తల్లిని కిడ్నాప్ చేయడము, అక్కడి నుంచి ఒక ఈ బాంబ్స్ అన్నీ డిఫ్యూజ్ చేయాలంటే ఫలానా ఫలానా అని చెప్పడము, వీళ్ళు వచ్చేసి అంటే ఇంకా రా ఏజెంట్కి ఇంకెవరు అసలు ఉండరు, అన్నీ వన్ మ్యాన్ ఆర్మీలాగా తను ఒక్కడే చేసుకునేటట్టు, తను మళ్ళీ వీళ్ళిద్దరిని రెస్క్యూ చేసి ఆ తర్వాత 64 బాంబ్స్ ఇంప్లాంట్ చేస్తే వాటి అన్నిటిని ఏమో డిఫ్యూజ్ చేసి, అసలు అబ్బా సేమ్ రొటీన్ క్లైమాక్స్, అది కూడా చాలా సాగతీసి, బా అది మాత్రం నిజంగా చాలా దారుణం. అండ్ ఇంకోటి అసలు కొంచెం కూడా ఎక్కడ ఇది ఆహా ఇది సాధ్యమే అని అనిపించదు మనకి ఆ ఫైట్స్లో, అంటే ఇప్పుడు ఈ లాస్ట్లో అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి టెస్ట్లన్నీ పాస్ అయ్యి తను అధిగమించి వీళ్ళని చేరుకోవడం అనేది అసలు నమ్మశక్యంగా ఉండదు. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఇఫ్ ఎట్ ఆల్ నిజంగా ఒకవేళ మూవీ సాగదీశారని అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒమారు 2 తనని చంపే అవకాశం వస్తుంది. ఒకటి పలానా చోట ఉన్నాడు టెర్రరిస్టు అని చెప్పేటప్పుడు, అంటే లాడన్ ఇక్కడ ఉన్నాడని చెప్పేటప్పుడు, ఇది వీళ్ళు బేస్కి చెప్పాలి ఈ ఇన్ఫర్మేషన్ అని చెప్పి ఒక మామూలుగా తను రిపోర్టింగ్ చేస్తే టైంలో పైకి వస్తాడు ఒమర్ వచ్చి, నాకు తెలుసు నువ్వే చేస్తున్నావని, ఇది నేను నీకోసం వేసిన జాల ఒక వల అని చెప్పినప్పుడు ఇంక ఆ తర్వాత ఇంకా అంత మాట్లాడక్కర్లేదు. నిజానికి ఎవరు కూడాను అంటే ఆ పొజిషన్లో ఉన్నవాళ్ళు ఒమర్ లాంటి వాళ్ళు ఎవరు కూడాను మాట్లాడరు, వాళ్ళు చావాలన్నా ఎదుటి వాడిని చంపాలన్నా ఒకటే దెబ్బకి వేసేస్తారు అంతే. అందులోనూ తన గురించి అంత తెలిసిన తర్వాత 2 కూడా అదే క్లైమాక్స్లో కూడా అదే తప్పు చేసి నువ్వు అలా చేసావు ఇలా చేసావు అనుకుంటూ కూర్చుని మాట్లాడి, అసలు ఇవన్నీ ఉండవు మరి. అంటే ఇంకా హీరో గారు కొంచెం టైం తీసుకుని తను సిద్ధం అవ్వాలి కాబట్టి ఫైట్కి, ఈలోపు జస్ట్ అలా ఒక చిన్న ఫీలర్ వదిలినట్టుగా అనిపించింది, అట్లా ఉన్నది అది చూస్తుంటే. సో అది నాకు అసలు నచ్చలా. అండ్ సెకండ్ పాయింట్ కొన్ని ఎమోషనల్ సీన్స్, తర్వాత కొన్ని ఏదైనా యాక్షన్ సీక్వెన్సెస్లో అరే ఇక్కడ బాగా చేశాడని అనిపించడం తప్ప కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపించింది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ పూజాను ఆండ్రియాల మధ్య జరిగేటటువంటి డిస్కషన్ అయితే నిజంగా ఈవెన్ సీన్ని కనీసం సాగదీయడానికి కూడా అంత పనికి రాలేదంటే మీరు అర్థం చేసుకోండి. ఇంకా అట్లీస్ట్ ఆండ్రియా కొద్దిలో కొద్దిన ఓకే, కానీ పూజ అయితే మరీ ఓవర్ యాక్షన్. బట్ ద ఓన్లీ హీరో అపార్ట్ ఫ్రమ్ కమల్ హాసన్ ఇంకెవరైనా ఉన్నారు అని అంటే ఇద్దరు, ఒకళ్ళు కాదు, ఒకళ్ళు ఆన్ స్క్రీన్ రాహుల్ బోస్, ఎక్సలెంట్ యాక్టింగ్. అండ్ ఇంకొకళ్ళు ఆఫ్ స్క్రీన్ విచ్ సౌండెడ్ వెరీ వెల్, దట్ ఈస్ జిబ్రాన్. జిబ్రాన్ అంటారా గిబ్రాన్ అంటారా నాకు కరెక్ట్ తెలియదు, జిబ్రాన్ అనే అంటారనుకుంటా. బట్ తన బీజిఎం ఎక్సలెంట్, బట్ సాంగ్స్ పరంగా మటుకు అస్సలు బాగాలేదు. అంటే 2 ఉన్నాయి, ఒకటి వాళ్ళ అమ్మ ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఉన్నప్పుడు వచ్చే సాంగ్, అది మరీ సోదిలా ఉంది. బట్ ఫస్ట్లో ఉన్న సాంగ్ చాలా బాగుంది, అంటే అది ఫస్ట్ పార్ట్లో ఉన్న సాంగే, కథక్ డ్యాన్స్ ఉంది కదా దానికి సంబంధించిన సాంగే, దాన్ని కొంచెం రీమిక్స్ చేశారు, బాగుంది అది. ఈ 2 మటుకు అంత బాగాలేదు ఫ్రాంక్లీ. బట్ బీజిఎం మాత్రం అద్దరు కొట్టేశాడు, ఒక లార్జర్ దాన్ లైఫ్ టైప్లో ఉంటుందన్నమాట ఆ బీజిఎం, చాలా బాగుంది. అండ్ బ్లాస్ట్ సీన్స్లో ఉండే విజువల్ ఎఫెక్ట్స్ కానీ మేకింగ్ వాల్యూస్ కొన్ని బాగున్నాయి. కొన్ని వాటిల్లో మటుకు ఏంటో అసలు ఏంటి ఇలాంటి విఎఫ్ఎక్స్ పెట్టారేంటి అని అనిపిస్తూ ఉంటుంది. అండ్ కొన్ని సీన్స్ ఉన్నాయి అంటే అటెన్షన్ ఫర్ డీటెయిల్స్ టైప్లో అక్కడ అంత ఫ్రీజ్ చేసేసి ప్రతి డీటెయిల్ చూపిస్తారు చూసారా, అలాంటి సీన్స్ కొన్ని బాగున్నాయి. డైరెక్టర్గా ఎస్ తను ఓకే, కానీ స్టోరీ పరంగా తను ఇంకా చాలా వర్క్ చేయాల్సి ఉండి ఉంటుంది. బట్ ఎందుకో కంటెంట్ పరంగా తను అంత కేర్ తీసుకున్నట్టు కనపడలేదు. ఫస్ట్ మూవీలో ఏదైతే తను ఫస్ట్ పార్ట్లో తీసుకున్నాడో అది సెకండ్ పార్ట్లో తీసుకున్నట్టు అనిపించదు. ఏంటంటే ఇంకా విశ్వరూపంని ఎడిట్ చేసి కొన్ని సీక్వెన్స్ని వాడుకుని దాంతో ఇది ఏం చేయొచ్చు అని ఆలోచించుకుని అప్పుడు సీక్వెల్ అయినా తయారు చేశారా సేల్ చేయడం కోసం అని చెప్పి అని అనిపిస్తూ ఉంటుంది. కనీసము విశ్వరూపం కాదు కదా, మామూలు ఒక తన యాక్టింగ్కి సంబంధించిన స్వరూపాన్ని కూడాను పూర్తిగా పోర్ట్రే చేయలేకపోయాడేమో అని అనిపించింది. సో యాజ్ అ కమల్ ఫ్యాన్ నేను ఒకటే కోరుకునేది ఏంటంటే తను సీరియస్లీ హీ వుడ్ హ్యావ్ వర్క్డ్ అ లాట్ ఆన్ కంటెంట్. అసలు తను చేసి ఉండొచ్చు, బట్ ఎందుకో ఆల్రెడీ షూట్ చేసిన సీన్స్ ఉన్నాయి కాబట్టి సెకండ్ పార్ట్కి ఇంకా ఏదో ఒకటి మనం కలపాలి కాబట్టి ఆ యూకే సీన్స్ అన్నీ కలిపి పెట్టారేమో అని అనిపించింది. అలా కాకుండా నిజంగా స్టోరీని ఇంకొంచెం పకడ్బందీగా రాసుకొని ఉంటే తనకి ఉన్న టాలెంట్, యాక్టింగ్ టాలెంట్ కానివ్వండి, డైరెక్షన్ టాలెంట్ కానివ్వండి, ఎందుకంటే ఫస్ట్ పార్ట్ కూడా తనే తీశాడు కదా, ఫస్ట్ పార్ట్ ఎంత బాగుంటుంది అసలు. సో అలా దాన్ని మరి కొంచెం వర్క్ చేసి ఉంటే కనుక ఇంకా అసలు సూపర్ డూపర్ మూవీ అయ్యి ఉండేది. అలా కాకపోవడం వల్ల ఫస్ట్ పార్ట్ కన్నా సెకండ్ పార్ట్ కొంచెం నిరాశపరిచిందని చెప్పాలి. ఫస్ట్ పార్ట్ అంత అత్యద్భుతంగా ఉండేసరికి సెకండ్ పార్ట్ కొంచెం బాగా డిప్రెస్ చేసింది. ఎనీహౌ మరీ అంత తీసి పారేసే సినిమా కూడా కాదు, బాగుంది బట్ జస్ట్ ఓకే, ద టూ మచ్ ఫ్లాపు కాదు, అలా అని చెప్పి సూపర్ డూపర్ హిట్టు కాదు. ఇదండి ఇవాళ చిత్రం బాల రవి చిత్రం. తిరిగి రేపటి చిత్రం బాల రవి చిత్రంలో మరిన్ని మంచి విషయాలతో మీ ముందు ఉంటాను. అంతవరకు దిస్ ఈజ్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. లిజనర్స్ అందరికీ ఇన్ అడ్వాన్స్ a very happy independence day. Let's keep up the spirit of freedom.
ఇప్పటి వరకు మీరు విన్నారు ఆర్జే వినల్ గారి చిత్రం బాలారవి చిత్రం కార్యక్రమం ఆగస్టు 14, 2018 నాటి ఎపిసోడ్ పునః ప్రసారం.
My media, the voice of India. My media, the voice of India.
My media, the voice of India. ఇది భారతీయ స్వరం.